శ్రీ కృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ దాని గురించి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేసుకున్నాం. ఈ సిలబస్ లో మీకు నిరంతరము నేను చెప్తోంది ఏంటంటే దీనిని ప్రాక్టికల్ గా మీరు ప్రస్తుతం చేయలేరు. ఇంచేత ప్రాక్టికల్ గా గురుచేతనత్వం యొక్క ఫలితం మీకు లావాలి అంటే మీరు 14వ మన్వంతరంలో ఉండాలి. గురువులందరూ అక్కడ వాళ్ళు, అక్కడ దాటిన వాళ్ళు కూడా మీరు మిడిల్ లో ఉన్నారు అంతేగా. అందువల్ల మీరు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. చెప్పబడుతున్నటువంటి విషయము సిద్ధాంత పరంగా మీకు అర్థమవుతే చాలు. ఒకడు 10వ క్లాస్ లో ఉన్నాడు, ఇంటర్మీడియట్ 10 కంటే పెద్దది, బిఎస్సీ ఇంటర్మీడియట్ కంటే పెద్దది, ఎంఎస్సీ బిఎస్సీ కంటే పెద్దది, పిహెచ్డీ అన్నిటికంటే. ఈ అవగాహన ఉంది కదా, కానీ అందులో మీకు ఆ జ్ఞానం ఉందా లేదా అనేది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటి అంటే సూచిక మీకు అర్థమైందా లేదా. అది ఈ 58 రోజుల్లో మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి. సూచిక ఎవరు ఉచితంగా మాట్లాడుతున్నారు, ఎవరు అనుచితంగా మాట్లాడుతున్నారు, శాస్త్రం ఏమిటి, అశాస్త్రం ఏమిటి, భారతీయ ఋషి సాంప్రదాయం దేనికి సమర్థన ఇస్తున్నది, ఇది మీరు తెలుసుకోవాలి. ఇచ్చేత సిద్ధాంతపరంగానే మీరు అవగాహన చేసుకోవాలి. ఆ సిద్ధాంతపరంగా అవగాహన చేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి మనం తెచ్చుకోవాలి. అదే ఆధునిక విద్యలో లేదు అది మనం చెప్పుకుంటున్నది. అంచేత ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించుకున్నా, అంచేత ఆ మానసిక స్థితి, ఆ ప్రశాంత మానసిక స్థితి చాలా అవసరం. ఒక చిన్న శబ్దానికి మీరు డిస్టర్బ్ అయిపోయి గురు చరిత్ర చదువుకునే వ్యక్తులుగా మీరు రావాలంటే నేను ఏం చేసేది మిమ్మల్ని, ఎన్నిసార్లు చెప్పినా అది మీకు అర్థం కావటం లేదు, అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అది డిస్టర్బ్ చేయదు ఆ సౌండ్, ఏ బాంబు పేలినా నాకేమవ్వదు, కానీ మీరు డిస్టర్బ్ అవుతే గ్యారంటీగా ఇంచేత నా ప్రయత్నం ఏమిటి, మీలోకి ఆ చేతనత్వాన్ని ప్రవేశించదానని. అది మీరు అర్థం చేసుకోండి, అది బాహ్య జగత్తులో ఏ వస్తువైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తే కుదరదు. ఏది మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు, నటన ఉండాలి తప్ప. ఇందుకు నటన, లేకపోతే వాళ్ళని నటికెక్కుతారు, ఏమన్నా పట్టించుకోరులే. అందుకని మధ్యన ఇరిటేట్ అయ్యేటటువంటి నటనే ఉండాలి తప్ప మిమ్మల్ని బాహ్య పరిస్థితులు, ఏ పరిస్థితులైనా సరే బాధ పెట్టకూడదు. ఏదైనా సరే, జయాపజయాలు కావచ్చు, లాభాలాభాలు కావచ్చు, శీతోష్ణాలు కావచ్చు, మిమ్మల్ని కంగారు పెట్టకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పెట్టకూడదు అంటే ఏమిటి, ముందు మీరు సముదాయించుకుంటారు. మాస్టర్ చెప్పారు కదా, ఏ బాహ్యమైనటువంటి ఏ పరిస్థితి, కానీ అది ఆచరణలోకి ఇన్ని సంవత్సరాలైనా రాకపోతే మరి మీరు కొంచెం తీవ్ర ప్రయత్నం చేసుకోవాలి. ఇంచేత ఈ 58 రోజులలో చేసేటటువంటి తీవ్ర ప్రయత్నాలు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల వరకు మీతో పాటు ఉంటాయి. అవి సంస్కారాలు. ఈ సంస్కారాలు మళ్లీ మీకు ఛాన్స్ దొరకదు. మేము మళ్ళా చేస్తామంటే మళ్ళా రాదు. 1999 మళ్ళా ఇంకొక ఏ పృథ్వీలోనూ, ఈ పృథ్వీలో మాత్రం ఇంకా రాదు. అది ఏ పృథ్వీలోనూ మీరు మళ్ళా అంత వెనక్కి వెళ్ళిపోతే క్షిప మజస్రం మశుభాన్ ఆసురీష్వేవయోనిషు విసిరి పారేస్తానన్నాడు. ఆ కాలము వచ్చింది, మీకు కనిపిస్తూనే ఉంది. పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది సంఘటనలు ఎలా జరుగుతాయో. ఇంటర్మీడియట్ కాలేజీ స్టూడెంట్ వెళ్ళి అవడం నరికేయటం ఏంటి మన ఊళ్ళోనే, ఏంటి అసలు ఆ మానసిక స్థితి, ఎందుకు వచ్చింది ఆ మానసిక స్థితి. మనం ధ్యానం కరెక్టే చేయలేక మంది తప్పు. ధ్యానుల సంఖ్య పెంచి ఉంటే 1000 మందికి కనీసం 10 మంది అయినా ధ్యానం చేసేవాళ్ళు ఉంటే అలాంటి సంఘటనలు జరగవు. మాకేంటిట అంటే, సరే నేనేం చేసేది, మంది తప్పు 1980 నుంచి మనం చేసిన అలాంటి వాతావరణం ఇంకా గుంటూరు పట్టణంలో ఉంది అంటే ఖచ్చితంగా మందే తప్పు. ఈ అవగాహన ఉండి కూడా ప్రూఫ్ ఏంటి దానికి మందే తప్పని? న్యూజిలాండ్ లో మహర్షి ఎఫెక్ట్ అని ఇప్పటికీ ఉంది. అది స్లమ్ ఏరియాస్ అంటూ ఉంటాం కదా, ఇక్కడ మన స్టువాటిపురం లాగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళే ఎక్స్పర్ట్స్ అనమాట, సూపర్ ఎక్స్పర్ట్స్. అంటే వాళ్ళు రోజుకు ఒక 10-15 మర్డర్స్ చేస్తే గానీ వాళ్ళకి అన్నం అరగదు, అలాంటి వ్యక్తులు. మహేష్ యోగి మీ ధ్యానం గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా, మా ఊరికి ఏదైనా చేయగలరా అని మేయర్ అడిగాడు. చేయగలను మరి నువ్వు చెప్తే. అంచేత ఆ పురుష సూక్తం యొక్క ఆ పర్టికులర్ ప్యాసేజ్ ని తీసుకొచ్చి పొద్దున సాయంత్రం ఓ విశిష్టమైనటువంటి సంఖ్య చేత ధ్యానం చేయించాడు. ఏమైంది, ఒక 6 నెలల తర్వాత అందరూ మంచివాళ్ళు అయిపోయారు. అక్కడ పోలీసులకు పని లేకుండా పోయింది. అక్కడ వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు దీనివల్ల కాదేమో, మనిషి వాళ్ళంతటా వాళ్లే మారిపోయారేమో అని మళ్ళీ అనిపించేశారు. మళ్ళీ మొదలు మహర్షి ఎఫెక్ట్, ఆ ధ్యానం యొక్క మీకు తెలియదు అది మిమ్మల్ని ఎలా మారుస్తుందో, ఎన్ని రకాలైనటువంటి ప్రొటెక్షన్ మీరు ఈ పొద్దున్న సాయంత్రం చేస్తున్నప్పుడు జరుగుతుందో మీకు తెలియదు. ఇంచేత మనకి తెలిసిన కుటుంబాల్లోని, ఇక్కడ ధ్యానం చేయనటువంటి వాళ్ళ కుటుంబాల్లో జరిగే సంఘటనలు మీరు గమనిస్తే మీరు ఎంత లాభంలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. కానీ అది ఎత్తి ఎందుకు చూపను అంటే వాళ్ళు బాధపడతారు. కనుక ఇక్కడికి రాని వాళ్ళ కుటుంబాలలో చాలా గందరగోళాలు జరుగుతున్నాయనుకోండి, వచ్చుంటే గందరగోళం జరగదేమో, వచ్చుంటే గందరగోళం జరగదేమో కాదు, అక్కడ వాళ్ళు నియమ ప్రకారం చేసుకున్నా గందరగోళం జరగదు. మీ ఇళ్లలో ఇక్కడున్నంత అంత ఎఫెక్ట్ రాదు, నేచురల్ గా రాదు, ఎందుకు వస్తుంది? అందువల్ల ఈ గురు చేతనత్వం యొక్క పీజీ కోర్సులో, అంటే మాస్టర్స్ కోర్సులో మీరు మాస్టరీ అవ్వాలి. అంటే గురువుల మీద మీకు అథారిటీ రావాలి. ఎంతమంది గురువుల మీద? ఇప్పుడున్నటువంటి గురువుల మీదే కాదు, రాబోయే గురువుల మీద కూడా మీకు అథారిటీ రావాలి. వస్తుంది అది, వస్తుంది అది. మీరు చాలా మీరు కష్టపడటానికి ప్రయత్నించడం లేదేమో అని నా డౌట్. కష్టపడాలి, కనీసం ఇక్కడ ఉన్నప్పుడు మిగతా పనులన్నీ మానుకుని. మీకు బాధ్యతలు ఏమైనా అప్పచెప్పబడి ఉంటే ఆ బాధ్యత మీది, దానికి ఆ బాధ్యత వదిలి చేయమని చెప్పడమే కాని 58 రోజులలో కొన్ని కోట్ల కోట్ల కోట్ల, అది ఇంకా మీరు కోట్లు అనుకుంటేనే, అది నాకు తెలియదు, అదంతమైనటువంటి కాలంలో పరిణామ క్రమంలో జరిగేవి అంతా కూడా మీకు తెలిసిపోతాయి. అది నా గ్యారంటీ, అది తెలుస్తాయి. దాన్ని మీరు ఏ లెవెల్లో ఉపయోగించుకుంటారు తర్వాత తర్వాత తెలుసుకుందాం మనం. కానీ మీరు నిజంగా కష్టపడగలిగితే, విపరీతమైనటువంటి కష్టాలతో రాత్రులు మేల్కొని హెల్త్ పాడు చేసేసుకుని ఆహారం సమానంగా తీసుకోక ఇది అవుతే గాని నేను చేయనని అలాంటి పిచ్చి పనులు చేశారనుకోండి, మొదటిగా మోసం వస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే, ఆహారం సమానంగా తీసుకోండి, కావలసినంత పరిణామంలో తీసుకోండి, నిద్ర ఎక్కువ పోవద్దు తక్కువ పోవద్దు, ఇదంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పిన నియమాలే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, యుక్తమైనటువంటిది అని ఆహారం అనేది, యుక్తమైనటువంటి ఆహారం ఎలాంటిది అని గురుదేవులు ఎప్పుడు చెప్తారంటే, ఆహారం తినగానే నువ్వు పరిగెట్టగలిగితే కరెక్ట్ గా తీసుకున్నావుని, ఆహారం తిన్నాక నిద్రపోవాలనిపించింది అనుకోండి ఎక్కువగా తీసుకున్నట్టు, ఆహారం తీసుకున్నా నీరసంగా ఉందనుకోండి తక్కువ తిన్నట్టు. అంచేత మీ ఆహారం క్వాంటిటీ మీరు నిర్ణయించుకోండి, ఏ డాక్టర్ని అడగక్కర్లేదు. ఎవరి ఆహార కొలతలు వాళ్ళవి, భీముడి కొలత భీముడిది, అర్జునుడి కొలత అర్జునుడిది కదా, అందుకే చెప్పిందేమో అది. అంచేత ఏం చేశారు, అడుక్కు తిని వచ్చిన దాంట్లో కూడా భీముడికి మరి 50 వెళ్ళిపోవాలి, మరి అతనికి అది ఇష్టము. అర్జునుడు అంత తింటానని అనుకోండి రెండో రోజు అర్జునుడు లేవడు. అంచేత ఆ ఆహారము చాలా జాగ్రత్తగా నియమాలు పాటించుకోండి. ఇది మళ్లీ మళ్లీ నేను చెప్పలేను, కానీ మీరు ఆ సమత్వాన్ని పాటించుకోకపోతే రాబోయేటటువంటి క్లాసెస్ లో మీరు చాలా చాలా నష్టపోతారు. అంచేత మనం నేర్చుకుంటున్నటువంటి ఆ విద్యను పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్. గురుచేతనత్వములో మీరు అథారిటీలు కావాలి. అంటే అథారిటీలు కావాలి అంటే ఏమవ్వాలి? ఆధ్యాత్మిక జగత్తులో ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ దేశానికి సంబంధించిన వాడైనా వాడిని మీరు చూశారనుకోండి, వాడితో 2 నిమిషాలు మాట్లాడారనుకోండి, మీకు తెలిసిపోవాలి వాడెవడో, వాడికి విషయం వచ్చునో లేదో. 2-3 నెలల కిందట నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు రాత్రి 10:30కి. మాస్టర్ వైజాగ్ లో మీ గురించి ఎవరు చెప్పారు, మిమ్మల్ని చూసి పోదామని వచ్చాడు, భలే ముహూర్తం ఎన్నుకున్నాడు. సరే, వాడికి అది నార్మల్ టైం కాబోలు, మనం ఏం చేస్తాం, సరే బాబు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత గాయత్రి అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను కూడా గాయత్రి చేస్తాను, నేను ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా అవుతే ఒకసారి గాయత్రి పలకండి అన్నాను. తర్వాత తెలియదు పాపం అతనికి మరి ఏం గాయత్రి చేశాడు. అంటే గాయత్రి చేశాను అంటే వేరు, గాయత్రిని పూర్తిగా పలకటం వేరు కదా. మన ఆధునిక విజ్ఞానం ఎలా ఉంది అంటే, మీకు 33% మార్క్స్ వస్తే మీరు పాస్. విద్య యొక్క ఆ నీచ స్థితి మీరు అర్థం చేసుకోండి. విద్య ఎందుకు అది పరమ నీచమైనటువంటి విద్య అంటున్నారు గురువులు? ఏదైనా విద్య ఎంత రావాలి మీకు? సంపూర్ణంగా రావాలి. అంటే ఎంత రావాలి 100కి? మీరు ఎక్కడికి పాస్ అంటున్నారు అంటే మీకు వచ్చింది ఎంత? 1/3. అదేం విద్య అది? అసలు విద్య ఎలా అవుతుంది అని కూడా అనుమానం వాడికి రావటం లేదు. అసలు 100కి 1 మార్క్ తక్కువ వచ్చినా వాడు ఫెయిలే. ఆ కండిషన్ పెట్టామనుకోండి, అసలు ముందు లెక్చరర్స్ పాస్ కారు, స్టూడెంట్స్ సంగతి తర్వాత చూద్దాం. కానీ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఈ గురుచేతనత్వం యొక్క విద్య ఎలాంటిది అంటే 100% విద్య. ఇది వస్తే పూర్తిగా వస్తుంది, లేకపోతే రాదు. అది అర్థం చేసుకోండి. అంచేత మీరు ఆధునిక విద్యతో పోల్చుకుని ఆధ్యాత్మిక విద్య క్రమక్రమంగా వస్తుంది అనుకుంటే అది రాదు మీకు. ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా గురు చేతనత్వంలో అర్థం చేసుకోండి. మీరు 70 ఏళ్ళు సాధన చేయండి, 1 నిమిషం సాధన చేయండి. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత 70 ఏళ్ళు సాధన చేసిన వాడు స్థితి ఒకటే, 1 నిమిషంలో ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఒకటే. వాళ్ల జ్ఞానములో తేడా ఉండదు. ఇక్కడ 1 మార్క్ సంపాదించుకున్న వాడికి, 100 మార్కులు సంపాదించుకున్న వాడికి ఈ విద్యలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. 99% తేడా ఉంటుంది. కానీ 1 నిమిషంలో ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించిన వాడికి, 99 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించిన వాడికి ఏమీ తేడా ఉండదు. చేతనత్వంలో ఏమీ తేడా ఉండదు. వాళ్ల ఎబిలిటీస్ లో ఏమీ తేడా ఉండదు. వాళ్ల సామర్థ్యంలో ఏమీ తేడా ఉండదు. అందువల్ల ఆధునిక విద్యతో ఆధ్యాత్మిక విద్యను మనం పోల్చలేము. ముందు అది అర్థం చేసుకోవాలి. అందువల్ల యూనివర్సిటీ డిగ్రీస్ లాగా ఇక్కడ మనం కూడా డిగ్రీస్ పెట్టినంత మాత్రాన మీ యొక్క ఆధ్యాత్మికత యొక్క పరిపూర్ణతలో తేడా రాదు. తేడా ఎక్కడొస్తుంది? మీ యొక్క అవగాహనలో ముందు తేడా వస్తుంది. ఎలాంటి అవగాహనలో తేడా వస్తుంది? ఉప్పు నోట్లో వేసుకున్నాడు, ఉప్పగా ఉంది. ఒక వ్యక్తి ఉప్పు మీద, ఆ ఉప్పగా ఉన్న దాని మీద ఒక మహాఖండకావ్యం రాయగలిగాడు అనుకోండి. ఖండకావ్యం అంటే ఏంటో నన్ను అడగండి, నాకు తెలీదు. పుస్తకాలు సరియాను కనుక చెప్తున్న చాలా పెద్ద గ్రంథం రాశాడు అనుకోండి. ఏంటంటే ఇంత చేస్తే వాడు రాసిన దేని మీద? ఉప్పు. దాని మీద వాడు రుచి చూసి రాశాడు, ఇంకోడు రుచి చూసి ఏమీ రాయలేదు. కానీ వాళ్ళ అనుభూతిలో తేడా ఉందా? అనుభూతిలో తేడా లేదు. ఇద్దరు అదే ఉప్పు యొక్క రుచిని అనుభవించారు. కానీ ఒకడు ఆ ఉప్పు యొక్క రుచిని పేజీల పేజీలు వర్ణించగలిగాడు. ఆ తేడా వస్తుంది అంతే మీకు. సప్తఋషి వేద విశ్వవిద్యాలయంలో ఇవ్వబడినటువంటి సర్టిఫికేట్స్ ఏం చేస్తాయంటే, ఆ దివ్యానుభూతిని స్టేజ్ బై స్టేజ్ సర్టిఫికేట్ సిలబస్ వాడు ఒక రకంగా అర్థం చేసుకుని చెప్పగలడు, డిప్లొమా కోర్సు వాడు ఇంకో రకంగా చెప్తాడు దాని గురించి, డిగ్రీ కోర్సు వాడు ఇంకో రకంగా చెప్తాడు, ఎంఏ కోర్సు వాడు మాత్రం ఏం చెప్పగలడు? పరిపూర్ణంగా చెప్పగలడు. ఏమని చెప్పగలడు? మళ్లీ మీకు చెప్పాను ఇందాక, 8వ క్లాస్ చదువుతున్నవాడు, 7వ క్లాస్ చదువుతున్నవాడు, 10th క్లాస్ వాడు నాకంటే ఎక్కువ చదువుకున్నాడని తెలుసు, ఇంటర్మీడియట్ వాడు ఇంకా ఎక్కువ చదువుకున్నాడని తెలుసు, స్కేల్ పిహెచ్డి వాడికి చాలా వచ్చిందని తెలుసు, ఎంత వచ్చినో తెలీదు. ఆ మానసిక స్థితి మాత్రమే మీకు 58 రోజుల్లో వస్తుంది, పరిపూర్ణత రాదు. రావచ్చు కూడా. నేనేం చెప్పగలను, మన యొక్క మీ యొక్క మానసిక స్థితిలో ఎవడు ఏ క్షణంలో కూర్చుండిపోతాడో, కూర్చుండిపోయి ఆ మహా నిర్వాణ స్థితికి వెళ్ళిపోతాడో మనం చెప్పలేము. వెళుతున్న వాళ్ళని వెళ్ళనివ్వగలిగేటటువంటి సంస్కారం మనం ఏర్పరచగలిగినా చాలు. ఇప్పుడు ఎలా ఉందంటే, మన పిల్లలు ఎవడైనా విడిపోయి నేను కూర్చుని ధ్యానం చేస్తానంటే మనకు బెంగ వాడిని ధ్యానం మాత్రం చేయనివ్వ, మిగతా ఏదైనా చేయించుతామండి. వాళ్ళు చెప్తారు కూడా, మా వాడు రౌడీ అయిపోయినా మాకు పర్వాలేదు మాస్టర్, ధ్యానం మాత్రం చేయకూడదు. ఉత్తరి ఆ సంస్కారం అయినా మీరు 58 రోజుల్లో నేర్చుకోగలిగితే, ఇంచేత రాబోయే యుగంలో అలాంటి పిల్లలు ఎక్కువ. వాళ్లకు అలాంటి విద్య లేదు, ఆ విధమైనటువంటి డిస్కషన్ చేసేటటువంటి కుటుంబాలు లేవు. కనీసం మీరు అలాంటి కేంద్రము ఏర్పరచగలిగితే చాలు, అదే నా కోరిక. అంతకంటే పెద్ద కోరికలేం లేవు నాకు. ఆ కోరిక యొక్క అంతరార్థాన్ని 3 స్టేజెస్ లో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాను నేను. ఏమిటి 3 స్టేజెస్ లో నేను చేసుకోమని ప్రయత్నించిన మొట్టమొదటి స్టేజ్ ఏంటి అంటే, గుర్రము. సిద్ధి సాయి యొక్క జీవిత చరిత్రలో గుర్రము యొక్క ప్రాధాన్యత మనం గుర్తించడం లేదు. మేకని కొని వద్దు అంటే ఇచ్చేసాడు కదా, పాము కప్ప కొట్టుకుంటూ ఉంటే ఏదో వేరు చేశాడు వచ్చేసాడు, కానీ గుర్రాన్ని వేరు చేయలే, గుర్రాన్ని ఉంచుకున్నాడు. ఎంతలా ఉంచుకున్నాడో, దానికి దెబ్బ తగిలితే ఈయనకి దెబ్బ తగిలింది. మరి మేకకి కుక్కకి దెబ్బ తగిలితే చూపించవచ్చు కదా ఆయన, శ్యామ్ సుందర్కి తగిలితేనే ఎందుకు అది చేశాడు. అంచేత ఆ స్థాయి అర్థం చేసుకోండి. గురువుల యొక్క జీవితములలో గుర్రముల యొక్క పాత్ర. ఎందుకు గుర్రముల యొక్క పాత్ర అని చెప్తున్నాను, శక్తిహీనమైనటువంటి జీవితము ఎందుకు పనికిరాదు. హార్స్ పవర్, శక్తి ఎప్పుడు కూడా మనము గుర్రముల ద్వారానే లెక్క పెడతాం. ఆధునిక విజ్ఞానంలో కూడా వాడు పెద్ద మెషిన్ కనిపెడతాడు, దాని పవర్ ఎంత అంటే హార్స్ పవర్ అంటాడు. ఇంతే కదా మళ్ళీ 0.5 హార్స్ పవర్ ఈ టీవీఎస్లు అవి, అంటే సగం గుర్రం అనమాట అవి, పూర్తి గుర్రాలు కూడా కావవి. ఇంచేత గుర్రము అనేటటువంటి ప్రాణి ఒక చేతనత్వం యొక్క మూర్తి భవించినటువంటి రూపము. మళ్లీ మళ్లీ ఆ పదాలను అర్థం చేసుకోండి. ప్రతి ప్రాణి, మీరు కూడా, దోమ కూడా, ఆఖరికి ఆ గడ్డి ముక్క కూడా, ఆ గడ్డి యొక్క పుల్లలు కూడా, ఈ పెచ్చు పీకారనుకోండి, దీన్ని చిన్న పెచ్చు చేతికి వస్తుంది, అది కూడా అన్ని కూడా ఘనీభవించినటువంటి చేతనత్వాలు, కాన్షియస్నెస్. ఇది మీరు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించదలుచుకుంటే గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ గురు చేతనత్వం ఎలా ఉంటుంది అదే చెప్తున్నా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. అది అర్థం చేసుకోండి. ఎక్కడ ఎక్కడ ఏ కణము మీకు కనిపించినా అక్కడికి ఆ సాలిగూడు యొక్క చిన్న కణం ఉంటుంది, దారం, అది కూడా మూర్తిభవించినటువంటి చేతనత్వమే. ప్రతిదీ మూర్తిభవించినటువంటి చేతనత్వమే అనేది ముందు మీరు ఒక అవగాహనకి రావాలి. ఇంకా మూర్తి భవించినటువంటి చేతనత్వము అని మనం ఎప్పుడైతే అన్నామో, 5 టన్నుల బంగారం ముద్దున్నా, ఒక చిన్న బంగారపు రేణు ఉన్నా, బంగారం బంగారమే. 5 టన్నుల బంగారం ముద్దకి ఏ లక్షణాలు ఉంటాయో, ఏ గుణాలు ఉంటాయో, ఆ బంగారపు యొక్క రేణు కూడా కోస్తాడు కదా వాడు ఉంగరం తిన చిన్న రజని, అది అర్థం లేదు, చిన్న ముక్క కింద పడుతున్నా, అది అంతే. అంచేత ఏమని చెప్తాడు వాడు, పండితుడైనటువంటి వాడు దేని గురించి చెప్తున్నాను నేను, కంటిన్యూటీ చెప్పండి మీరు. శ్లోకం ఏమడుగుతున్నాను నేను, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శన. సమదర్శన అంటే 5 టన్నుల బంగారం ఈజ్ ఈక్వల్ టు ఒక చిన్న బంగారం ముక్కని కాదు. అంచేత 1 టన్ను 5 టన్నుల బంగారం వదిలేసుకుని ఓ చిన్న బంగారం ముక్క తీసుకోమని అంటలేవాళ్ళు. కానీ క్వాలిటీ కనుక చూసుకుంటే, చేతనత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణుడు, అలాంటి బ్రాహ్మణత్వం పొందినటువంటి వ్యక్తి అయినా శుని చైవ శపాకేచ పండిత సమదర్శన. మళ్ళా అక్కడ రెండు ప్రాణుల గురించే చెప్తాడు, గవి అంటే ఆవులు, హస్తిని ఏనుగులు. ఎందుకు అవి రెండే చెప్పాలి? తర్వాత కుక్క శపాకేచ. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురు తత్వము అర్థం చేసుకోవాలంటే కుక్క యొక్క చేతనత్వము, ఆవు యొక్క చేతనత్వము, ఏనుగు యొక్క చేతనత్వము, గుర్రము యొక్క చేతనత్వం మీకు అర్థం అవ్వాలి. చేతనత్వం అర్థం కావాలి, గుర్రం మీద ఎక్కడం కాదు. కానీ తమాషా ఏంటంటే, ఆ చేతనత్వం ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో ఆ వస్తువులు మీ దగ్గరికి వస్తాయి. మీరు తప్పించుకోలేరు, దాన్ని డబ్బక్కర్లేదు. మీకు అది ఎలా పోషించాలో వాటిని తెలియాల్సిన పని లేదు. మీ చేతనత్వము, ఆ చేతనత్వ స్థాయి, గురు చేతనత్వములో ఇవి నాలుగు స్థాయిలు. ఆ నాలుగు స్థాయిలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుక్కలు, ఆవు, గుర్రములు, ఏనుగులు, వీటికి చాతుర్వణ్యం మయా సృష్టివా గుణకర్మ విభాగశా కూడా మీరు లింక్ అర్థం చేసుకోవాలి. ఈ నాలుగు కూడా ప్రతి గురు చరిత్రలో ఎక్కడో అక్కడ తగులుతాయి మీకు. వాడు ఎవడైనా కావచ్చు, అక్కడ మతాలతో సంబంధం లేదు. అక్కడ ఈ జంతువులు ఒక విశేషమైనటువంటి మతానికి సంబంధించిన జంతువులేం కావు అవి. ఇంకా మనిషికి ఆ మతాలు ఉన్నాయి, కానీ ఇంకా జంతువుల స్థాయికి ఇంకా ఎదగలే మతాల పేరుతో కొట్టుకోవడానికి. అందువల్ల ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో మీరు చూడండి. ఇవి కుక్కలు, గుర్రములు, ఆవులు, ఏనుగులు. ఆధ్యాత్మిక జగత్తులో ఒక వ్యక్తి విశేషము యొక్క స్థాయి మీరు తెలుసుకోవాలి అంటే వాళ్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాణులను చూస్తే మీకు తెలుస్తుంది. మనిషిని చూస్తే ఎందుకంటే మనిషి రకరకాలుగా ఉంటాడు, పైకి ఎలాగైనా ఉండొచ్చు, లోపల ఏవైనా ఉండొచ్చు. ప్రాణి జగత్తులో మాత్రం, మిగతా జంతువుల జగత్తులో అలా ఉండవు. ఈ చేతనత్వపు యొక్క స్థాయికి వర్ణ ఆశ్రమ విధానానికి ఉన్న లింక్ పట్టుకోండి. అది నేను 5-6 క్లాసుల నుంచి చెప్తున్నాను నేను మీకు. చాలా క్రూషియల్ అది. భారతీయ జీవిత విధానానికి, వర్ణాశ్రమ వ్యవస్థకి డైరెక్ట్ లింక్ ఉన్న, వర్ణాశ్రమ వ్యవస్థ లేకపోతే భారతీయ జీవిత విధానం లేదు. కానీ అన్ఫార్చునేట్ గా మన దౌర్భాగ్యం ఎలా వెళ్ళింది అంటే, వర్ణాశ్రమ వ్యవస్థ పుట్టుకతో లింక్ అయింది. కానీ మన ఋషుల చరిత్ర చూస్తే వర్ణాశ్రమ వ్యవస్థకి పుట్టుకకి లింక్ లేదు. అసలు ఎక్కడ లింక్ ఉంది? గాయత్రి మంత్రం ఎవడు పట్టాడు అంటే విశ్వామిత్రుడు అంటాడు. విశ్వామిత్రుడు ఎవడు? క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాదు. మరి బ్రాహ్మణత్వం పొందాడా లేదా? ఇక్కడ మనం ఋషుల్ని క్రిటిసైజ్ చేయడానికి, మన యొక్క పుస్తకాలలో ఉన్నటువంటి లోపాలు వెతుక్కోవడానికి కూర్చోలేదు. మన యొక్క భారతీయ జీవిత విధానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, నువ్వు ఒక మానసిక స్థితికి ఎదుగుతూ పోతూ ఉంటే నీకు పేర్లు మార్చేస్తారు వీళ్ళు. దానికి నువ్వు ఎంత క్రౌర్యము చూపించినా వాళ్ళు లొంగరు. నువ్వు ఆ స్థితికి వెళితేనే నీకు ఆ బిరుదు ఇవ్వబడుతుంది తప్ప, సరే నేను 10 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చేస్తానండి, నాకు పద్మవిభూషణ్ ఇచ్చేయండి అంటే ఇవ్వడు వాడు. ఇంచేత అది ఒక చేతనత్వ స్థాయి. అగ్ని, నేను సూర్యుణ్ణి అని బిరుదు పెట్టుకున్నాడు అనుకోండి, సూర్యుడు లాంటి అగ్ని అని. అగ్నుల్లో నువ్వు సూర్యుడు వల్ల వెలుగుతున్నావు. సూర్యుడు అవుతాడా? సూర్యుడు అగ్ని అన్నాం మనం, వాడి తేజస్సు ఏం తగ్గుతుంది? అందువల్ల గురువులు, మీ డిగ్రీలు కానీ, మనం వాళ్ళని ఏ దృష్టితో చూస్తున్నామో అది వాళ్ళకి పట్టదు. వర్ణాశ్రమ వ్యవస్థను అవగాహన చేసుకోవటానికి నేను మీకు చెప్తున్నాను. వర్ణాశ్రమ వ్యవస్థ అనేది నాలుగు విశేషమైనటువంటి మానసిక స్థితుల గురించి చెప్తుంది. ఆ నాలుగు విశేషమైనటువంటి మానసిక స్థితులు ఉన్న వ్యక్తులే ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించటానికి అర్హులు. మిగతా వాళ్ళెవరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించలేరు. వాడు ఎంత గొప్పవాడైనా సరే, రావణాసుడు ఉన్నాడు, వాడి గొప్పతనంలో ఏమైనా లోటుందా? కాని వాడిని బ్రాహ్మణత్వం అను, కాని వాడు బ్రాహ్మణ పుత్రుడే, కాని ఏమని పిలుస్తున్నావు అండి? ఇప్పటికీ యుగాలు పోయాయి, వాడి సామర్థ్యాన్ని మనం కించపరచటం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మరి పుట్టడు నభూతో. నభవిష్యతి అన్న ఏమంటున్నాం వాణ్ణి? రాక్షసుడు అంటున్నాం మనం. అది భారతీయతుడు యొక్క గొప్పతనం. నువ్వెంత గొప్పవాడైనా కావచ్చు, నువ్వు ఆ స్థాయిలో లేకపోతే నిన్ను ఖచ్చితంగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో అదే పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో అడ్జస్ట్మెంట్స్ లేవు భారతీయ జీవిత విధానంలో. కానీ ఆ జీవిత విధానం ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఆ చేతనత్వం లేదు. ఆ చేతనత్వం లేదు కనుక వర్ణాశ్రమ వ్యవస్థ ఆటోమేటిక్ గా నాశనం అయింది. రేపు ఎవడైనా మేము స్పెషల్ తెలుగు నేర్చుకుంటామని వస్తే ఏమవుతుంది? మళ్ళా టీచర్ని వేస్తారు. అందువల్ల ఈ మొత్తము 58 రోజులలో నా మీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే చేతనత్వము యొక్క మార్పులను అర్థము చేసుకొనుట. చేతనత్వ స్థాయికి మీరు 58 రోజులు వెళ్ళిపోగలిగారు అనుకోండి, చాలా ఆనందమే. వెళ్ళలేము, వెళ్ళగలిగేవాళ్ళేమో మన పూర్వజన్మ సుకృత, నాకు తెలియదు మీది. ఇంకేత నేను చెప్తూ ఉంటాను కదా, ఇంటర్మీడియట్ చెప్తూ ఉంటాను నేను. నేను చేసిన వాడే బ్రెయిన్ సర్జన్ అయిపోయి వస్తున్నారు. నేనేం చేశాను మాస్టర్, మీ వల్ల అయ్యాను, చాలా ఆనందం. కానీ నాకు బ్రెయిన్ సర్జన్ అవ్వలేను నేను. అలాగా ఈ మాటలు విన్న మీరు ఏమో ఏ ఋషి స్థాయికి ఎదిగిపోతారో నాకేం తెలుసు. కానీ ఎదిగినా ఎదక్కపోయినా నేను కోరుకునేది అర్థమైంది కదా, మీకు ఈ సిస్టమ్, ఈ వ్యవస్థ అర్థం అవ్వాలి మీకు. ఋషులు చేతనత్వ స్థాయిని వర్ణాశ్రమ వ్యవస్థలో ఎలా బంధించగలిగారు, ఆ బంధించిన తర్వాత వాటిలో ఏ విధమైనటువంటి మిక్స్చరు కాకూడదు. కాపర్లో, సైన్స్లో కాపర్ని మేము ప్యూరిఫై చేస్తూ ఉంటాం. ప్యూరిఫై చేస్తూ ఉంటే అర్థమైంది కదా, శుద్ధి చేస్తూ ఉంటాం కాపర్ని. ప్యూరిఫై చేస్తున్నప్పుడు రెండు కరెంటు తీగలు పెడతాం, ఒకటి ధనాత్మకమైనటువంటి, ఒకటి నెగిటివ్, యానోడ్, క్యాథోడ్. యానోడ్ కిందన కొంత మట్టి చేరుతుంది, దాని పేరు యానోడ్ మడ్. యానోడ్ అంటే పాజిటివ్ కరెంట్ ఉన్నటువంటి తీగ, అది రాగి తీగ. ఆ రాగి తీగలో ఉన్నటువంటి మాలిన్యాలు ఉన్నాయే మట్టి, అవంతా కూడా యానోడ్ కిందన పడిపోతూ ఉంటాయి. దాని పేరు అంచేత ఏమని పెడతాం మేము? యానోడ్ మడ్ అని పేరు పెడతాం. కానీ యానోడ్ మడ్లో ఏముంటాయో తెలుసా మీకు? వెండి బంగారం ఉంటాయి. యానోడ్ మడ్లో ఉండేది వెండి బంగారం. కానీ మాకేం కావాలి? రాగి కావాలి, ప్యూర్ రాగి కావాలి. కనుక అందులో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని కూడా తీసేస్తాం. తీసివేయటమే కాదు, దానికి చాలా ముచ్చటైన పేరు పెట్టుకున్నాం, మడ్, మురికి. రాగిలో ఉన్నటువంటి మురికి అది. కానీ చేతనత్వంలో మురికి వస్తే మరి ఎలా సహించగలరు మీరు? అందువల్ల వర్ణాశ్రమ వ్యవస్థలో చేతనత్వంలో మురికి రాకుండా చాలా కష్టపడ్డారు వాళ్ళు. కానీ చేతనత్వ విజ్ఞానం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, చేతనత్వ విజ్ఞానం మార్చుకోవచ్చు, అక్కడ నువ్వు జంప్ చేయొచ్చు. అంతేత వర్ణముల యొక్క వ్యవస్థ దేని గురించి చెప్తున్నాడు? ఈ చేతనత్వము ఉన్నటువంటి వ్యక్తులు. నువ్వు చేతనత్వం మార్చుకో, మహర్షి అయిపోతావు. నువ్వు ఇంకా చేతనత్వం మార్చుకో, దేవర్షి అయిపోతావు. నీ చేతిలో ఉంది అది. కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీకు స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మరేం చేయాలి, ఏ విధంగా జరగాలి? మీరు మొత్తము మీకు ఈ ఇంపాస్ అని అంటూ ఉంటాయి. ఇంపాస్ అంటే ఇంకా బయటపడలేనటువంటి స్థితి. నేను ఎడ్గర్ ఎలా పోఖరా చెప్పాను కదా, ఇంకోటి బయటపడ్డా. ఈ బయటపడలేనటువంటి స్థితి మొత్తం మమ్మల్ని ఏం చేయమంటారు మాస్టారు? ఏమి చేయమన్ను విశ్వ ప్రణాళిక అర్థం చేసుకోండి. 10 రోజులు మీరు కష్టపడితే, 10 రోజులు కూడా నేను చాలా ఎక్కువ టైం చెప్పాను. నేను కాస్త జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకుంటే ఇవాళ రాత్రి మీకు అర్థమైపోతుంది. ఆ బొమ్మలు చూస్తే, చూశాక మీరు ఏం చేయాలి, మీ యొక్క స్థాయికి ఏ విధమైనటువంటి అమ్మో నా గురించి ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మిమ్మల్ని మీరు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకోండి. ఇంకా అక్కడి నుంచి చాలా ఈజీగా మనం ముందుకెళ్ళిపోగలం. అరవిందో యొక్క డివైన్ ప్లాన్, మెహర్ బాబా యొక్క డివైన్ ప్లాన్, థియోసాఫికల్ సొసైటీలో చెప్పబడినటువంటి డివైన్ ప్లాన్ మీరు గమనించుకుంటే పేర్లు మారిపోయి తప్ప అన్ని ఒకటే. ఈ 58 రోజులు చాలా క్రూషియల్ అని ఆ 3 డివైన్ ప్లాన్లను మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఎవరికి ఇంపార్టెంట్? చైతన్యత్వ విజ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి వ్యక్తులకి ఇంపార్టెంట్. మిగతా వాళ్ళకి అది ఇంపార్టెంట్ కాదు. అది ఎంసెట్ పరీక్ష రాసే వాళ్ళకి ఎండాకాలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ పరీక్ష రాసే ముందు 10 రోజుల 20 రోజుల గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ ఇంకా తగ్గించమని మేము అడుగుతున్నాం ఎంసెట్ వాళ్ళని. ఎన్ని రోజుల గ్యాప్ ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంసెట్ పరీక్ష రాయటానికంటే? మేము 14 రోజులు ఇస్తే చాలు 2 వారాలని మేము చెప్తున్నాం. చివరికి ఏమవుతుందో మనకి తెలియదు, కానీ అది రోజులలోనే ఉంటుంది గ్యాప్. కానీ ఆ రోజులలో ఆ విద్యార్థి యొక్క భవితవ్యత నిర్ణయింపబడిపోతుంది. వాడికి ర్యాంక్ వస్తే వాడు ఇంజనీరో డాక్టర్ అవుతాడు, వాడి చేతనత్వం మారుతుంది. వాడికి ర్యాంక్ రాలేదు, బీఏబీఎస్సీలు ఉండనే ఉన్నాయిగా, నో ప్రాబ్లం. కానీ ఆ 14 రోజులు చాలా కష్టపడి తల్లిదండ్రులు కూడా వాడు వెంటబడి చదివిస్తారు కదా. ఎవరిని చదివిస్తారు? ఎంసెట్ పరీక్ష రాయాలి అని కోరుకునేటటువంటి విద్యార్థులకు. అలాగే మీరు కూడా ఈ 58 రోజులు మీకు ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అంటే చైతన్యత్వ విజ్ఞానాన్ని మేము ఈ 58 రోజుల్లో అవగాహన చేసుకోవడానికి మా ప్రయత్నాలు మేము పరిపూర్ణముగా చేస్తాము అనేటటువంటి వ్యక్తులకు. అందుకే ఏం చెప్పాను నేను మీకు, మీరు మాత్రమే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మన పరిచయస్తుల్లో కనీసము 2000 మందికి ఇది అందజేసేటటువంటి బాధ్యత మీకు ఉన్నది. ఆధ్యాత్మికతలో ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, మీకు గురువుల యొక్క చేతి ఆసరా లభించాలి అంటే మీ చెయ్య ఇంకొకళ్ళకి ఆసరా ఇస్తూ ఉంటేనే, లేకపోతే రాదు, అసంభవం. చాలా జాగ్రత్తగా గురుచేతనత్వం యొక్క రూల్స్ అర్థం చేసుకోండి. రూల్ అదే, ఇంచెతది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. అది చేతనత్వం యొక్క కంటిన్యూటీ. అది బుద్ధుడు బుద్ధత్వం పొందాడు, పొందగానే నమస్కారం పెట్టాడు. ఎవరికి పెట్టావు? నాకు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని, ఈ అవసరాన్ని, ఈ పరిస్థితుల్ని కల్పించినటువంటి దేవతలు, మనుషులు, వ్యక్తులు, నాకు ఆహారం ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ నమస్కారం పెట్టాను. సరే, మళ్ళీ నమస్కారం పెట్టాడు. ఇప్పుడు ఎవరికి పెట్టావు అన్నాడు. నాకంటే ముందు బుద్ధత్వం పొందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి యొక్క ప్రయత్నం యొక్క ఫలితమే కదా ఈనాడు నేను బుద్ధుడిని అవ్వగలిగాను. మరి డివైన్ ప్రణాళిక అది ఎవరు చెప్పారు మనకి? మెహర్ బాబా వీళ్ళు చెప్తే కదా మనం ఈ విషయం గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. అంచేత వాళ్ళకి నమస్కారం పెట్టాను అన్నాడు. ఓకే అన్నాడు. ఈ లోపల మళ్ళా దండం పెట్టాడు. బుద్ధుడికి దండం పెట్టడం అలవాటు కాబోలేదు. ఇప్పుడు ఎవరికి పెట్టామన్నారు? రాబోయే బుద్ధులకి దండం పెట్టాను అన్నాడు. కంటిన్యూటీ అది. బుద్ధత్వము అనేది, స్పిరిచువలిజం అనేది అఖండ మండలాకారం వ్యాప్తమ్యేన జరాచరం యత్పదం దర్శితం తస్మై శ్రీ గురువే. ఇట్ ఇస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. అనవరతంగా కంటిన్యూస్ గా సహ పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదా, అది గురుతత్వం. కాలాతీతమైనటువంటి గురుతత్వం. అక్కడ కాలం ఉండదు, ఇంకా అన్ని కాలాలు వాడివే, వాడివే ఆ గురువే అన్ని కాలాలు కూడా. అంచేత మీకు ఆ గురుచేతనత్వంలోకి మీరు వెళ్ళాలి అంటే మీకు ఒక గురువు సహాయపడాలి. అంటే మీకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గురువు, అంటే మీకంటే ఎక్కువ చేతనత్వ స్థాయిలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని పైకి లాగాలి. ఎప్పుడు పైకి లాగుతాడు? మీకంటే కిందనున్నటువంటి వాణ్ణి మీరు లాగుతే. ఇప్పుడు గొలుసు ఉంది, ఇక ఇక్కడ ఉంది ఒక ఇక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది. ఇది ఇక్కడికి రావాలంటే ఇదేం చేయాలి, దీన్ని లాగాలి. దీన్ని ఇది లాగితే ఇది ముందుకెళ్తుంది. దీన్ని వదిలేసింది అనుకోండి, తెగిపోతుంది చెయ్యిని. అందుకే దాన్ని ఏమంటాం, చక్రము. ఏవం ప్రవర్తితం చక్రం, సైక్లిక్ ప్రాసెస్. యుగాలన్నీ కూడా చక్రీయ భ్రమణంలోనే వస్తుంటాయి, మీరు తప్పించుకోలేరు. కానీ ఏం చేయగలరు మీరు ఈ చక్రీయ భ్రమణంలో? సెకండ్స్ నుంచి మినిట్స్, మినిట్స్ నుంచి గంటలు, గంటల నుంచి రోజులు, రోజుల నుంచి సంవత్సరాలు, సంవత్సరాల నుంచి యుగాలకి జంప్ చేయగలరు. దట్ యూ కెన్ డూ, చెయ్యాలనుకున్న వాళ్ళు. మా కిందకి ఇదంతా, మా ఫ్రెండ్ కుండి ఉండేవాడని చెప్తున్నా కదా, 8, 8:30 పడవ ఎక్కేవాళ్ళం మేము. గంగానది మధ్యకి వెళ్ళిపోయి పడవ వదిలేసేవాళ్ళం. 3, 4 అయ్యేది, ఇదే చర్చలేవో ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడిని చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాం, ఇదంతా మనకి ఎందుకు నవకిస్తా అనేవాడు. రోజు వచ్చేవాడు మళ్ళీ ఆ పడవలోకి. మేము 10 మందో 14 మందో ఉండేవాళ్ళం పడవలో గంగానది మధ్యలో. తను ఒక్కడికి ఎత్తను, నీకు అనవసరం అయ్యా అనేవాడు. మళ్ళీ అలా అంటావు నువ్వు, అవునయ్యా నీకు అక్కర్లేదు, ఇదంతా మనకెందుకు అనుకునే వాడికి మాత్రమే ఈ విద్య అనవసరం. చెంటే నీకు అక్కర్లేని ఎందుకు, కావాలి అనుకుంటే మాత్రము చాలా సీరియస్ గా కష్టపడండి. ప్లస్ చెప్పేది ఏంటి, ఏ విద్య అవుతే మీరు నేర్చుకుంటే ఇంకా ఏ విద్య మీకు అవసరము లేదు. అథారిటీ ఏంటి, యోగులు. యోగులు అంటే భాష భారతదేశంలో పుట్టాం గనక మనం యోగులు అంటున్నాం. ఇంకో దేశంలో పుట్టింటే ఫాదర్లు అండేవాళ్ళం. ప్రశ్న, నువ్వు ఏ పేరుతో వాళ్ళని పిలుస్తున్నావునే కాదు, వీళ్ళందరి సామర్థ్యం ఏంటి, ఆహారం లేదు, ఉన్న ఆహారాన్ని మల్టిప్లై చేయగలరు, రోగం నయం కావటం లేదు, రోగాన్ని నయం చేయగలరు. దుర్భరమైనటువంటి దారిద్ర్యంతో నువ్వు బాధపడుతున్నావు, నీ దారిద్ర్యాన్ని తీసివేయగలరు. ఎవరు చేయలేదు, ప్రతి యుగములోనూ ప్రతి దేశములోనూ కూడా ఇలాంటి చేతనత్వం కలిగినటువంటి మహనీయులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదైనా కావచ్చు, క్రైస్ట్ కావచ్చు, మొహమ్మద్ కావచ్చు, ఆయన ఎవరు, అహూర్ మజ్దాది, జొరాస్ట్రియన్ రిలిజియన్ది. పేర్లలో ఏముంది, అందరూ గొప్పవాళ్లే, అందరూ ఈ చేతనత్వ స్థాయి కలిగినటువంటి వాళ్లే. ఏంటి ఆ చేతనత్వ స్థాయి, మళ్లీ నేను చెప్పాను మర్చిపోకండి, మొట్టమొదట ఆ చేతనత్వ స్థాయి రోగ నివారణ, రెండోది ఆ చేతనత్వ స్థాయి రుణానుబంధము. మీరేం చేసుకోవాలి, ఆ గురుతత్వముతో రుణానుబంధం పెంచుకోవాలి. ఎలా పెరుగుతుంది రుణానుబంధం, ఇక్కడికి 4 సార్లు వచ్చారు ఎవరైనా, ముఖపరిచయం అవుతుంది మనకి, రేపు చాలా రష్ ఉంది, అందరూ కొత్త వాళ్లే, అందులో ఆ మొహం కనిపిస్తుంది, ఏం చేస్తాం మనం, వాళ్ళకి వీలు కనిపిస్తాం. ఎందుకు కల్పించాం, ఎందుకు కల్పించాం, వాళ్ళ మొహం రోజు కనిపిస్తుంది కనుక. అంచేత రుణానుబంధం గురువులతో పెంచుకోవాలంటే ఏం చేయాలి, గురువుల మొహాలు రోజు చూడండి. మీకు నచ్చిన గురువు యొక్క రూపము కానీ దాన్ని కానీ నిరంతరము మీరు చూస్తూ ఉంటే రుణానుబంధం పెరుగుతుంది. ఎవరితో, గురువులతో. మరి గురువులతో రుణానుబంధం పెరిగినప్పుడు మీ కుటుంబంలోని వ్యక్తులు ఆ గురువుతో రుణానుబంధం పెంచుకోకపోతే వాళ్లతో రుణానుబంధం తెగుతుంది. అప్పుడు మళ్ళా నా దగ్గరకు వచ్చి మా వాళ్ళు పోయారో అనొద్దు. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి టైంలో నాకు బాగా తెలిసిన వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనే. వాడు ఫెయిల్ అవుతాడని తెలుసు ఇంటర్మీడియట్ లో, వాడి ఫ్రెండ్. వీడు బాగా తెలియని వాడు కాదు కానీ పాస్ అవుతాడని తెలుసు. ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి, ఏం చేయాలి, వీడు ఫెయిల్ అవ్వాలా పాస్ అవ్వాలా? ఒకసారి ఫెయిల్ అయ్యాడు, సరే రెండోసారి ఈసారి నేను పాస్ అయిపోతానేమో రా అన్నాడు వాడు. సరే అవుతే వీడు పాస్ అయ్యాడు, కానీ వీడు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడు, వాడు థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్. వాడి కోసం వీడు ఏం చేశాడు, 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. అంటే మీ యొక్క రుణానుబంధం గురించి నేను మాట్లాడుతున్నా మీ కుటుంబ సభ్యులతో. అలాంటి రుణానుబంధం ఉంటే ఫెయిల్ అవుతూ ఉండండి, నాకే అభ్యంతరాలే, అందుకు చెప్పింది ఇది. సరే బీఎస్సీలో జాయిన్ అయ్యాం. వాళ్ళ తండ్రి పెద్ద డాక్టరు, వాడి కోరిక ఏంటంటే వాడి కొడుకు డాక్టర్ అవ్వాలని. వీడికి డాక్టర్ అవ్వాలని లేదు, వీడి స్నేహితుడికి డాక్టర్ అవ్వాలని లేదు, కానీ వీడి స్నేహితుడికి సైన్స్ చదవాలని ఉంది, వీడికి ఇంకోటి ఏదో చదవాలని ఉంది. మళ్ళా పరీక్షలు వచ్చాయి, మళ్ళా ఫెయిల్ అయ్యారు ఇద్దరు. కావాలని ఒకడు, ఒకడికి రుణానుబంధం లేక. కానీ పిచ్చంతా దేనివల్ల ఉంది, లక్ష్యము మీద, గురు చేతనత్వం మీద మీకు ఆర్తి లేకుండా మీ కుటుంబ సభ్యుల మీద, వాటి మీద ఉంటే మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు. నమ్మండి, నాకేం అభ్యంతరం లే. నియమాలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 58 రోజులలో చెప్పబడినటువంటి విషయాలు సంపూర్ణ మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్ర యొక్క పిండి వేసినటువంటి రసం అవుతుంది. మీకు ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది అక్కడ. ప్రతి ప్రాబ్లము మీరు దాటగలరు, కానీ మీరు దాటగలగాలనుకుంటే ఎవరి రుణానుబంధం వాళ్ళది క్లాసుల్లో. కుటుంబం కనుక వాళ్ళందరూ నాతో పాటే రావాలి నువ్వు అనుకోవటంలో తప్పు లేదు, కానీ అనుకుంటే త్యాగం చెయ్యి, ఉండిపో ఆ క్లాసులో. నేను అందుకే ఆ క్లాస్ చెప్పాను, మీ ఇష్టం, దానికే ఉంది. కానీ ఆ ఉండిపోవటం వల్ల రేపు వాళ్ళు ముందుకు వెళ్తే మిమ్మల్ని మాత్రం ముందుకు తీసుకెళ్లరు, అది గ్యారంటీ. అది అనుభవంతోనే చెప్తున్నా నేను. వాల్మీకి అలాగే మారాడు, ఈ విషయం అర్థమయ్యే. వాళ్ళందరి కోసం ఏదో చేసేస్తున్నాను హో అన్నాడు నారదుడితో. అలాగా వెళ్ళి అడుగవుతే మరి నీకు చాలా పాపాలు వచ్చేస్తాయి, ఇదంతా చేయటం వల్ల, మీ పెళ్ళం పిల్లలకి తిండి పెట్టడం వల్ల. వెళ్ళి అడిగాడు, నీ కర్మ, నీ పాపంలో మేమెందుకు పాలు పంచుకుంటాం? అవస్థపడితే పడు. వాళ్ళకి తెలియదు వాడు పళ్ళు పంచుకోవాలన్నా పంచుకోలేదు. వాడు పాపం ఆనెస్ట్ గా చెప్పేశారు ఉన్నదేదో, ఆహా మేము పాలు పంచుకుంటామన్నా కర్మ లేకపోతే మీరు పాలు పంచుకోలేరు, ఎలా పాలు పంచుకుంటాం? రుణానుబంధము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ పాయింట్ గురువుల యొక్క చరిత్రలో రిపీట్ చేస్తున్నాను మళ్ళా, ఇదివరకు చెప్పినవి. కానీ ఇదంతా కూడా వర్ణాశ్రమ వ్యవస్థకు ఉపయోగపడతాయి. వర్ణాశ్రమ వ్యవస్థ చేతనత్వం ఉన్నదే ఆశ్రమం గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఏ ఆశ్రమం గురించి చెప్పానో అర్థం ఏంటుంది కదా, గృహస్థాశ్రమం, రుణానుబంధము గృహస్థాశ్రమము. అంచేత రుణానుబంధం వరకే గృహస్థాశ్రమంతో సంబంధము. కానీ గృహస్థాశ్రమం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తూ గురుదేవులు, ధన్యో గృహస్థాశ్రమ. అంచేత మిగతా ఆశ్రమాలన్నీ కూడా గృహస్థాశ్రమం మీదే ఆధారపడినాయి. ఓ బ్రహ్మచారి చదువుకుంటున్నాడు, తిండి ఎక్కడి నుంచి వస్తున్న వాడికి? గృహస్థాశ్రమంలో. ఓ సన్యాసిగాడు ఉన్నాడు పాపం, వాడు అగ్ని కూడా ముట్టుకోకూడదు వాడు అసలు. ఇప్పుడైతే సిగరెట్లు కూడా తాగిస్తున్నారు సన్యాసులు, అది వేరే విషయం. కానీ యాక్చువల్ గా నిజమైనటువంటి సన్యాసి అయితే వాడు అగ్ని జోలికి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు అగ్నిని వాడు. మరి వాడికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? గృహస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అనేది మనకి ఇంకా అనుభవంలోకి రాలేదు. ఇంచేత మనకి సమాజంతో సంబంధం లేదు కనుక. కానీ వానప్రస్థాశ్రమం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఉంది ఋషి చేతనత్వంలో. ఏంటది, 50 వచ్చేసిన తర్వాత 25 వరకు ఆ వ్యక్తి ఎవడైతే గృహస్థాశ్రమంలో ఉన్నాడో వాడు సమాజం కోసం ఉపయోగపడతాడు. వాడు ఇంకో పని ఏం చేయడు, వాడు సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు వాడి యొక్క జీవితంలో, వాడి యొక్క కుటుంబంలో, వాడికి వచ్చేటటువంటి అనుభూతుల్ని, వాడికి వచ్చినటువంటి సొల్యూషన్స్ ఎలా సాల్వ్ చేసుకున్నాడో వానప్రస్థ ఆశ్రమంలో వాడు సమాజానికి చెప్తాడు. ఎన్నేళ్ళు చెప్తాడు? 25 చెప్పాలి వాడు. చెప్పిన తర్వాత మాత్రమే వాడికి సన్యాసాశ్రమంలోకి వెళ్లేటటువంటి అర్హత ఉంది. అసలు ఇప్పుడు 75 వచ్చే కదా వాడు సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి, చాలా గందరగోళాలు ఉన్నాయి అక్కడ, దాన్ని వదిలేస్తాం. అంచేత ఈ వర్ణాశ్రమ వ్యవస్థలు మీరిప్పుడు అనుకుంటున్నవి మన భారతీయ చేతనత్వ ఎక్స్పర్ట్స్ ఋషులు చెప్పిన దానికి చాలా తేడాలున్నాయి. ఇప్పుడు ఇవంతా ఏంటి, అసలు అర్థం పరధం లేనటువంటి నియమాలతో ఉన్నటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థ మనకి పనికిరాదు. ఆ వ్యవస్థని ఒక చివటమ్మ, ఒక మాలావధూతమ్మ, అనేక మంది జీవిత చరిత్రలు భరద్వాజ మాస్టర్ రాశారు, వాటిని చదవండి మీరు. ఇది మళ్ళీ మీకు ఎక్స్ట్రా హోంవర్క్. కానీ ఆ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర, కథలు చదవటమే కదా, చదివి ఈ వర్ణాశ్రమ వ్యవస్థను వాళ్ళు ఎలా పోషించారో చూడండి. మాలవని తామే కూలి చేసుకుంటూ బతికింది. ఆమె పోషించిన వర్ణాశ్రమ వ్యవస్థ రమణ మహర్షి యొక్క శిష్యుడు హ్యాట్స్ ఆఫ్ అన్నాడు, వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. చిదానంద మహారాజ్ అని డివైన్ లైఫ్ సొసైటీ ప్రెసిడెంట్, ఆయన వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. వర్ణాశ్రమ వ్యవస్థ అది, మీ పుట్టుక ఏ పుట్టుక పుడితే ఉంది. మన జీవితాన్ని మాత్రం నేను చెప్పాను కదా, ఏ ఆశ్రమానికి సంబంధించినవి కాదు, ఏ వర్ణ వ్యవస్థకి సంబంధించినవి కాదు. జంతువుల వలె మనము జీవించుతున్నాము, అంతకంటే పెద్దగా మనం జీవించటం లేదు అనేటటువంటి ముళ్ళు మనకి గుచ్చుకోకపోతే, మేము చాలా పండితులం, మాకు చాలా వచ్చు, మేం ప్రెసిడెంట్లం, మేం డిఐజీలము, మేం ప్రైమ్ మినిస్టర్లము, మేం చీఫ్ మినిస్టర్లము, మేం ఎమ్మెల్యేలము, మేం ప్రిన్సిపాల్సము, మేం లెక్చరర్సము, మే ఏదైనా పేరు పెట్టుకోండి దానికి. చేతనత్వ స్థాయిలో జంతువుల కంటే మనం ఏమీ ముందుకు లేము. ఆలోచించండి, ఆహార నిద్ర భయమైజునంచ సామాన్యమేత పశుభిర్ నరాణ. పశువులకి జంతువులకి ఇవంతా కామనే. తిండి తింటాం, మనం తిండి తింటున్నాం, జంతువులు తిండి తింటున్నారు. కానీ నువ్వు తినేటటువంటి తిండిలో వాత పిత్త కఫములు అంటే వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వపు యొక్క మార్పుల్ని నాడీ వ్యవస్థ ద్వారా గుర్తించి అసలు ఆరోగ్యం చెడక ముందే ఆరోగ్యాన్ని రక్షించుకోగలిగితే నువ్వు మళ్ళా వేదాధ్యయనం చేసిన వాడివే. ఆయుర్వేదం అది, ఆహారం ఆయుర్వేదం, నిద్ర జంతువులు నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాయి. చేతనత్వ స్థాయిలో జీవించేటటువంటి వ్యక్తి నిద్రపోయి లేచాక రాత్రి నిద్రపోయిన వాడు పొద్దున్న నిద్ర లేవడు. మార్పు వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మన నిద్ర? ఏ ఏ ప్రాబ్లమ్స్ తో, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ సుఖదుఖాలతో, ఏ ఏ బంధుత్వాలతో మనం పడుకుంటున్నామో అలాగే నిద్రలేస్తున్నాం. కానీ యోగి అనేవాడు నిద్రపోయి లేచిన తర్వాత ఖచ్చితంగా వాడి చేతనత్వంలో చాలా తేడాలు వస్తాయి. అసలు ఆ తేడాల యొక్క అవగాహన మీకు చాలా మంది జీవితాలలో తెలుస్తుంది. ముఖ్యంగా సివివి యొక్క జీవితంలో దీన్ని చాలా స్పష్టంగా మీరు చూడవచ్చు. అరవిందో యొక్క జీవితంలో తర్వాత తర్వాత మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మదర్స్ మెడిటేషన్ అని ఒక బుక్ ఉంది, అది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయింది. మదర్స్ అంటే అరవిందో యొక్క మదర్ గురించి చెప్తున్నాను నేను. ఆ మెడిటేషన్స్ గురించి చదివితే 14వ ఏటనే ఆవిడ రాత్రి నిద్రపోతున్నప్పుడు పేరిస్ నగరంలో అలా ఆవిడ పైకి లేచి, రాత్రి ఆవిడ నిద్రపోయింది, ఆవిడ స్పష్టంగా చూసేది తనకి తాను పైకి లేవడం. లేచిన తర్వాత పేరిస్ నగరంలో ఉండేటప్పుడు ఆవిడ అక్కడున్నటువంటి అనేక మంది దుఃఖార్తులు ఆవిడ దగ్గరికి చేతులు ఎత్తి వస్తే వాళ్ళ దుఃఖాన్ని ఆవిడ తీర్చేట. రాత్రి చాలా పనులు చేయవచ్చు. అందుకే నేను చాలా సార్లు మిమ్మల్ని అడిగాను కూడా, రాత్రిళ్ళు మనం ఒక సంఘంగా ఏర్పడి పని చేయగలిగితే. కానీ మీ చేతనత్వ వికాసంలో మీరు చాలా మంది పనిచేస్తున్నారు నాతో పాటు, అందులో డౌట్ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా, ఇది అతిశయోక్తిగా ఏం చెప్పటంలే నేను, మీరే కాకుండా ఇంకా చాలా మంది కలిసి పనిచేస్తున్నారు. కానీ నేనేం చేయగలిగేది, మీకు ఆ జ్ఞప్తి ఉండటం లేదు. నేనేం చేయగలిగేది? కానీ మీరందరూ కూడా ఉత్తనే మాత్రం ఇక్కడేం లేవు మనం. ఆ వర్క్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్ కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. అందుకే ఇది వరకు నేను పడే బాధ ఇప్పుడు నేను పట్టం లేదు కదా. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ బిజినెస్ చేయలేదు, అది చేయలేదు, నేనేమీ కంగారు పట్టం లేదు. కానీ మీరు కంగారు పడలేదు. నేను చెప్పాను కదా ఇందుకు మిమ్మల్ని కంగారు పడమంటున్నానంటే, 100 ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్, 100 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. కానీ మీకు ఉద్యోగం వస్తే మీరు అదృష్టవంతులు అంతే కదా. లేకపోతే ఏమవుతుంది, గవర్నమెంట్కి ఏమవుదు. ప్రపంచం యొక్క భవితవ్యతలో 2000 సంవత్సరాలలో ఎవరికి ఏమి జరగాలో అది జరిగిపోతుంది. అది కూడా ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. సాంఖ్యయోగం ఫిక్స్డ్ క్వాంటిటీ, ఇంకా ఖాళీలు ఉన్నాయి. తమాషా అంతే కదా, లాస్ట్ మినిట్ లో వస్తుంది రష్ ఎప్పుడు. సినిమా టికెట్లకు కావండి, దానికి కావండి, ఆ లాస్ట్ మినిట్ రష్ మీరు అవాయిడ్ చేసుకోదలుచుకుంటే ఆహారము, నిద్ర, నిద్రని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే యోగి. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమ. నిద్రలో అద్భుతమైనటువంటి సాధనలు చేసుకోవచ్చు మీరు. అందుకే రాత్రుళ్ళు అంటాం, నవరాత్రుళ్ళు అంటాం. ఆ సాధన యొక్క దివ్య జ్యోతి అవతరణ దీపావళి నాడు జరుగుతుంది. అందువల్ల ఆ రోజు రాత్రి చీకటిండదు. దీపావళి నాడు అందరూ జ్యోతులు వెలిగిస్తారు. ఎందుకంటే అది అద్భుతమైనటువంటి రాత్రి, దీపావళి యొక్క రాత్రి. ఆ దీపావళి యొక్క ఆరతే మీరు ప్రతి పూట చూస్తారు. రాత్రి మరి 11 గంటలకు చూడమని చెప్పాను, మరి ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు. చూస్తే మంచిదే లేదు, నేను ఏటికి పడుకుంటూ పోతున్నా ఈ మధ్య అనే దీపావళి నమోస్తుతే అంటాడు. ఒకవేళ 11 గంటలు మీకు లేట్ అవుతోందనిపిస్తే క్యాసెట్ రికార్డ్ చేశారు కదా, మీరు పడుకోదలుచుకున్న టైంకి పెట్టేసుకోండి. నాకు తెలీదు, ఎందుకంటే ఆరోగ్యం చూసుకోండి, 58 డేస్ చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యంతో. రకరకాలుగా ఆసురి శక్తులు మిమ్మల్ని అడ్డు తగలటానికి ట్రై చేస్తాయి. ఎంతవరకు పక్కకి తప్పించగలరో గురుదేవులు వాళ్ళు పక్కకి తప్పిస్తూనే ఉంటారు, సాధ్యమైనంత వరకు వాళ్ళ మీదే తీసుకుంటారు ఆ దెబ్బలని. కానీ అప్పటికీ ఏవో కొన్ని కొన్ని దెబ్బలు పక్కకి తగులుతూ ఉంటాయి కదా. దెబ్బల కంటే ఎక్కువ పక్కకి తగిలేవేంటో తెలుసా? మీ మానసిక బలహీనత. దెబ్బలంత ముఖ్యం కాదు, మానసిక బలహీనత ఉందే అది చాలా ప్రమాదం కలిగజేస్తుంది. అది జాగ్రత్తగా కాపాడుకోండి మీరు. అంచేత నిద్ర, నిద్రాస్థితి, ఆహార నిద్ర, భయమైథునంచ, భయం రేపు ఏం జరుగుతుందో అని భయం. ఆ భయంతోనే కదా గవర్నమెంట్ జాబ్స్ కావాలి, ప్రైవేట్ జాబ్స్ అక్కర్లేదు, బిజినెస్ చేయమంటే బిజినెస్ చేయం, ఎందుకు చేయం? భయం. ఆహార నిద్ర భయ మైథునంచ సెక్స్, ఇవి మనిషికి జంతువులకి ఒకేలాగా ఉంటాయి. ధర్మో హితేషాం అధికో నరాణ, ధర్మము ప్రపంచము యొక్క ధర్మము. ఈ ధర్మాల గురించి మాట్లాడటం లేదు, హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మము, జరాస్ట్రియన్ ధర్మము, ఈ ధర్మాలు ఎందుకు పనికిరానటువంటి ధర్మాలు. ఎవరు జీవిత చరిత్రలో భరద్వాజ రాసినటువంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలో మీకు చదువుకోవటానికి ఆనందంగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, పట్టుకోండి దాన్ని. అందులో ఆశ్రమ వ్యవస్థని ముందు పట్టుకోండి మీరు, వర్ణ వ్యవస్థని మనం తర్వాత పట్టుకుందాం. ఏంటి ఆశ్రమాలు మనకి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ప్రతి గురువు యొక్క జీవిత చరిత్రలో వాడు ఏ జాతి మతానికి సంబంధించిన వాడైనా సరే ఈ నాలుగు ఉండేవి, ఉండి తీరాలి, ఉండకపోతే చేతనత్వం యొక్క విలువే లేదు. ఈ విధంగా గురువుల యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ మళ్లీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, పురుష సూక్తం 12 సార్లు, స్త్రీ సూక్తం 12 సార్లు మీరు చదవాలి.